ఇవన్నీ ఇన్ని చేసి చంపేశాడు అండి అని శివుడిని అనాలి. కానీ ఇది రాసి చంపేశాడు రావణాసురుడు, అంత అద్భుతంగా రచించాడు ఇందులో. ఇటువంటి ఆ పరమేశ్వరుని వైభవాన్ని ఇక్కడ మనం మఖాంతకం అనే దాని గురించి చెప్తున్నాం. మొత్తానికి శ్రద్ధ కలిగి ఆచరించాలి. అందుకే శ్రద్ధామయ్యస్తి చెత్ పుంసాం ఏనకేనాపి హేతునా, మనం రెండో రోజు ప్రవచనంలోనే ఈ మాట చెప్పుకున్నాం. నా యందు శ్రద్ధ కలిగినటువంటి వారు నన్ను పొందుతున్నారు అని చెప్పాడు ఆయన. ఆ మాట కృష్ణ పరమాత్మ చెప్పినది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. అందుకే ఈశ్వరుని విషయంలో అజ్ఞత్వం పనికిరాదు, శ్రద్ధాలోపం పనికిరాదు, సంశయము పనికిరాదు. ఆ విధంగా ఉండేటువంటి వాడే తన యొక్క కర్మను సరిగ్గా ఆచరించగలడు, ఈశ్వరార్పణంగా ఆచరించగలడు, దివ్యమైన ముక్తిని పొందగలడు అనేటటువంటి దాన్ని ఈ రెండు పద్యాలలో అత్యద్భుతంగా వర్ణించి చూపిస్తున్నారు పుష్పవంతుడు వారు కర్మ యొక్క స్వరూపాన్ని, దాని యొక్క రహస్యాన్ని. ఈ ఉపదేశ సారంలో రమణ మహర్షులు దీనిని ఇంత చక్కగా చెప్పారు. అందుకే ఆయన చెప్పిన నేను అనే నేనెవడినో తెలుసుకో అనే మాట కూడా ఇక్కడ వ్యాఖ్యానించబడింది. అది తెలుసుకోవడానికి సాధనే ఈశ్వరార్చన. ఆ విధానం అంతా ఇక్కడ చెప్తూ మరి యొక్క విషయంలో పరమేశ్వరుడు ఈ దక్షత్వాన్ని ఎలాగ దండిస్తున్నాడో అధర్మ పరులను కూడా ఉపేక్షించకుండా దండిస్తాడు. అందుకే ధర్మపరాయణత్వమైన దాన్నే ఆయన ఎప్పుడైనా అంగీకరిస్తాడు. అధర్మ పరులను శిక్షించడమే పరమేశ్వరుని యొక్క లక్ష్యం. ఈశ్వరుడు అంటే ఎవరండి? రాజు. అవును కదా, ప్రభువుని ఈశ్వరుడు అంట. రాజు యొక్క లక్షణం ఏంటి? రాజు ప్రజల్ని కన్నబిడ్డల వలె పాలించుతున్నాడు. అంటే ఈ ప్రజలు ఎన్ని దుర్మార్గములు చేసినా వారికి చక్కగా చాక్లెట్లు అవి ఇచ్చి సన్మానములు చేయించున్నా అని అర్థం కాదు కదా. ఆ ప్రజలను తప్పు చేస్తే శిక్షించేవాడే కన్నబిడ్డలా పాలిస్తున్నాడని అర్థం. అందుకు ఒక రాజ్యాన్నేలే రాజే ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించి ప్రజల్ని కన్నబిడ్డలా పాలిస్తున్నాడని చెప్పినప్పుడు సర్వ జగత్తుని పరిపాలించే పరమేశ్వరుడు కూడా ఈ ధర్మాధర్మములు మొత్తం పరిశీలిస్తాడా లేదా? ప్రజలకి తెలిసిన ధర్మాధర్మములు కన్నా రాజుకు తెలిసిన ధర్మాధర్మములు ఎక్కువ అవునో కదా తెలియండి. ఒక శాసనం చేశాడు ఆయన, అంతే ఆ శాసనాన్ని అనుసరించవలసిందే. దాన్ని అతిక్రమిస్తే ఏమిటి దుష్ఫలితాలు రాజుకు తెలుసు, ఆ రాజు బుద్ధిని అనుసరించే మంత్రులకు తెలుస్తుంది, స్వార్థపరులైన మానవులకేం తెలుస్తుంది, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనకేం తెలుస్తుంది ధర్మాధర్మం యొక్క స్వరూపము. చెప్పేడు వ్యాధి రూపంలో మనం ఆచరించాల్సిందే మనం, తేడాలు వస్తే అని చూసుకుంటాడు. శృతి స్మృతి మమైవాజ్ఞ నిజాజ్ఞా రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని కదా చెప్పాం. తన ఆజ్ఞారూపంగా వేదముల్ని చెప్పాడు పరమేశ్వరుడు, శృతి స్మృతుల్ని. దాన్ని ఎవడైతే అతిక్రమిస్తున్నాడో దాన్ని అనుసరించే వాడికి పుణ్యఫలం, దాన్ని అతిక్రమించిన వాడికి అపుణ్యఫలం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. ఈ రెండు చేసేవాడు పరమేశ్వరుడు. వాడు ఎవడైనా సరే ఉపేక్షించాడు వాడు, బ్రహ్మదేవుడైనా సరే. మనం అంటాం బ్రహ్మదేవుడైనా సరేనండి అని, అది చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మదేవుడైనా సరే ఉపేక్షించాడు, అందుకు జాగ్రత్తగా ఉండాలి అదే చెప్తున్నాడు. కనీసం మనం జాగ్రత్తగా ఉండగలమా అంటే మళ్ళీ మన నక్షత్రం మీద మనకు నమ్మకం లేదు. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించడమైనా చేయాలి కనీసం. అందుకు బ్రహ్మదేవుడిని కూడా ఉపేక్షించాడు అని చెప్పడానికి ప్రజానాథం నాథ ప్రసవమధికం స్వాం దుహితరం గతం రోహిద్భూతాం నిరమయిషు మృష్యస్య వపుష ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమమం ప్రసంతం తేజ్యాపి చజితి న మృగవ్యాధ రభసః. ఇక్కడ ఒక అత్యద్భుతమైన రహస్యం ఉన్నది. ఒకటి, ధర్మాన్ని పరమేశ్వరుడు నిరంతరం కాపాడుతాడని, అధర్మ పరుడైనటువంటి వాడిని ఉపేక్షించాలని ఒక సంకేతం. రెండు, ఒక జ్యోతిషాస్త్రపరమైనటువంటి జ్యోతిర్గణ విద్యా సంకేతం. వేదంలో అనేక కథలు జ్యోతిర్గణాలని వాటి యొక్క గమనాలని తెలియజేస్తూ ఒక్కొక్క నక్షత్రంలో ఉన్న ఒక్కొక్క దైవీ శక్తిని మనకు తెలియజేస్తుంటాయి. అదొక రహస్యం ఉంది. వాటన్నిటినీ ఒక్క ఇతివృత్తంలో నిబద్ధం చేశారు. ఇది ఒక వైదికమైనటువంటి విషయం. ఇది అందులో ఏమిటంటే నాథ అని సంబోధించాడు. నాథ అంటే లోకరక్షక అని. శివుడిని ఈయన సంబోధించిన సంబోధనలు చాలా బాగుంటాయి. వరద అని ఒక చోట, శరణద బిందు శ్లోకంలో అది చెప్పారు. శరణద క్రియాదక్షోదక్ష శ్లోకంలో శరణద అని సంబోధించారు ఆయన్ని. శరణు అంటే రక్షణము ఆశ్రయము అని అర్థం. శరణద అంటే రక్షించేవాడు, ఆశ్రయించే ఆశ్రయం ఇచ్చేవాడు. ఎవరు ఆశ్రయిస్తున్నారో వారికి ఆశ్రయాన్ని ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. అందుకే శరణద, పరమేశ్వరుడే అందరికీ శరణమునిచ్చువాడు అని దానిలో చెప్పారు. అందుకే వాడు ఎంత పని చేసినా తిరిగి క్షమించమని వేడుకుంటే రక్షించాడు, ఆశ్రయించాడు. అందుకే శరణద అనే మాట అక్కడ చెప్పారు. ఇక్కడ నాథ అని చెప్తున్నారు. నాథ అంటే ప్రభువు, విశ్వనాథ ఆయన పేరే. ఎవరికి నాథుడు అంటే విశ్వనాథ, విశ్వేశ్వర. అందుకు ఆ నాథుడు ప్రజానాథం, ప్రజానాథుణ్ణి కూడా క్షమించలేదన్నాడు. ప్రజానాథుడు అంటే ప్రజాపతుల్లో పెద్దవాడంటే బ్రహ్మదేవుడు. సరే, దక్షుడు గారికి అలా చేశాడు, ఆ దక్షుడి గారికి తండ్రి బ్రహ్మగారు. అందుకే ఆ ప్రజానాథమైన ఆయన్ని ఏం చేశాడు, అతనికి ఒకసారి ఒక వికారం పుట్టిందిట. అదేమిటంటే ప్రసభం అభికం. అభికం అంటే అతడు కాముకుడయ్యాడు, తీవ్రమైన కాముకుడయ్యాడు. ఆ కాముకత్వం ఎంత దాకా తీసుకెళ్ళిందంటే త్వాం దుహితరం, తన దుహిత అంటే కుమార్తె, తన కుమార్తెని కామించేటంత నిజత్వానికి దిగేట బ్రహ్మదేవుడు ఒకసారి. ఈ కథ ఎప్పుడు జరిగిందండి అంటే, పరమేశ్వరుడి యొక్క సంకల్పం చేత ఆయన ఆజ్ఞతో సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు సంకల్పించుకుని తన మనస్సు నుంచి ప్రజాపతులని మహర్షుల్ని సృష్టి చేసిన తర్వాత ఈ సృష్టి అంతా వర్తిల్లడానికి గాను ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఈ ధ్యాన స్థితిలో ఆయన తీవ్రమైనటువంటి తపనకు లోనప్పుడు ఆయన యొక్క భూమధ్యంలోంచి ఆ ధ్యాన స్థితిలోంచి ఆ మానస కన్య ఒక ఆమె ఉద్భవించింది. ఆమెని సరస్వతి అని లేదా సంధ్య అని ఇలా అనేక రకాలుగా చెప్తారు. సంధ్యా స్వరూపిణి, సంధ్యా విద్యా సరస్వతి అన్నది కూడా ఆ తల్లి ఉద్భవించింది. ఆ ఉద్భవించి సంధ్యలోంచి వచ్చిన కనుక కాంతి ఎర్రగా ఉంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ సంధ్య సమ్యక్ ధ్యానం నుంచి వచ్చింది కనుక సంధ్య, పైగా భూమధ్య సంధ్యలోంచి ఉద్భవించింది. అటు తర్వాత ఈ సృష్టి వర్తిల్లడానికి కావలసినటువంటి ప్రచోదక వస్తువు కావాలి. ప్రచోదక వస్తువు అంటే ప్రేరక వస్తువు. సృష్టి వర్తించాలి అంటే కర్మ వల్ల వర్తిస్తుంది, కర్మ వల్ల సృష్టి వర్ధిల్లుతుంది. కర్మ చేయాలంటే ప్రేరేపించే వస్తువు ఉండాలి కదా. కర్మను ప్రేరేపించేది ఏది? కోరిక. అందుకు కోరిక అనే శక్తి కావాలంటే ఈ శక్తి కూడా కామేశ్వరుడిని శివుడు ఇవ్వవలసిందే. ఏది కావాలని అక్కడి నుంచే. మన ఇంటికి నీళ్లు కావాలంటే మెయిన్ సోర్స్ నుంచి, ట్యాంకర్ నుంచి కనెక్షన్ పెట్టుకున్నట్లుగా సృష్టిలో ఏ శక్తి కావాలన్నా అనంతమైన పరమేశ్వరుని నుంచి అనుసంధానం చేసుకోవడమే. అందుకే మనం నిత్యం ఈశ్వరుడిని ఎందుకు ఉపాసించాలంటే, మనం పరిమిత శక్తులు గనక అనంత శక్తివంతుడిని ఉపాసిస్తే మన శక్తుల్లో కొరత ఏర్పడితే ఆయన నింపి మనల్ని బాగుపరుస్తాడు. రోజు వస్తువుని ఛార్జ్ చేసుకున్నట్లుగా ఈశ్వరోపాసన వల్ల మన పరిమిత శక్తులు మన జీవిత నిర్వహణకి తగినంతగానైనా శక్తివంతం కావాలంటే నిరంతరం ఈశ్వరార్చన కావాల్సిందే. అందుకే బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుని ఉపాసన చేస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మకామన, ఈశ్వరుడు కామేశ్వరుడు కదా, ఆ మహాకామనలో ఒక చిన్న బిందు, ఒక భావం ఈ బ్రహ్మ సంకల్పంలోకి వచ్చి ఆ సంకల్పం నుంచి వాడు పుట్టాడు. వాడే కాముడు, మన్మథుడు అని అనిపించేవాడు. అతడు సృష్టింపబడి బ్రహ్మ ద్వారా వచ్చాడు కనుక బ్రహ్మగారికి నమస్కారం పెట్టాడు. నన్ను ఏం చేయమంటావు అని, ఈ సృష్టిలో నీకు చాలా పనులున్నాయ్యా, నీకు ఇదిగో నీకు తగినటువంటి ఆయుధాలు ఇస్తున్నాను, ధనస్సు బాణాలు, చెరకు విల్లు, పువ్వుడు బాణాలు ఇస్తున్నాను, ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనితో నువ్వు సృష్టిలో అందరినీ ప్రేరేపించాలి, ప్రజాపతుల్ని ఋషులని అందరినీ ప్రేరేపించడమనే పని నీకు చెప్తున్నాను అన్నాడు. వెంటనే ఆయుధాలన్నీ చూసి బాగా పనిచేస్తాయంటావా అని అడిగాడు. చాలా బాగా పనిచేస్తాయంటే టెస్ట్ చేసుకోమంటావా అన్నాడు. టెస్ట్ చేసుకున్నాడు. మొదటి ఈడి మీద వేశాడు ఆయన టెస్ట్, ఈయన మీద, ఇచ్చిన వాడి మీదే, ఇచ్చిన వాడి మీదే వెయ్యగానే అప్పుడు ఈయన ప్రసవం అభికం స్వాం దుహితరం, అప్పుడే ఉద్భవించినటువంటి ఆ సంధ్యని చూసి మోహితుడయ్యట. ఈయన మోహితుడు అని తెలుసుకున్నది ఎప్పుడో ఆమె పరిగెత్తన ప్రారంభించిన ముందు ఆ దూరంగా వెళ్ళిపోదామని. అయితే ఆమె ఉన్నటువంటి ఆ దేహం చాలా లేనప్పుడు ఒక ఎర్రని మృగరూపం ధరించి వెళ్ళిపోయింది. ఆ ధరించిన మృగమే రోహితము అని పేరు ఉన్నటువంటిది. గతం రోహిత్ భూతాం, ఎర్రని మృగరూపం ధరించి పరిగెత్తింది. ఆ వెళుతూ ఉంటే ఈయన కూడా మృగమే పరిగెత్తంట. ఎందుకంటే మృగాన్ని అందుకోవాలంటే మృగం అంత వేగంగా వెళ్ళాలి. అంటే చక్కగా నాలుగు ముఖాలతో బ్రహ్మగా ఉండవలసిన వాడు మృగమైపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కామాది వికారాలు ఎంత గొప్పవాడినైనా మృగంలా మార్చేస్తాయి అని చెప్తున్నారు. వాడు మృగమైపోయాడు. పశుభావాలు ఇవన్నీ కూడా ఇన్ని, ఇప్పుడు ఒక మృగం మనకు చూపించాడు. ఎన్ని మృగాలు లోపల ఉన్నాయో ఆలోచించుకోవచ్చు మనం. ఎన్ని మృగాలు, ఒకటి ఇలా మృగంలా వెంటబడే మృగం అయితే, ఒకటి దూకి చంపే మృగం అది కూడా మనలోనే ఉంది, ఇంకోటి అరిచే మృగం అది మనలోనే ఉంది. కోపం, ద్వేషం, హింసా ప్రవృత్తి, అసూయ, కక్కుర్తి ఇవన్నీ మృగ లక్షణాలు కావండి. అందుకు మనలో ఉన్న మృగాలు ఎన్నో చూస్తే ఇన్ని మృగాలతో మనం ఉన్నామని మనమే భయపడాలి. అన్ని మృగాలు ఉన్నాయి. ఈ మృగభావాలన్నింటినీ దెబ్బతీయాలంటే జంతువుల్ని కొట్టేవాడు ఎవడండి? వేటాడేవాడు, వేటగాడు, ఒకడే వేటగాడు పరమశివుడు. ఆది కిరాతుడు, ఆది పోయేవాడు. ఆ లీలను చూపిస్తున్నారు ఇక్కడ. అది విశేషం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఇలా తాను కూడా మృగముగా మారి, అంటే మనకు అర్థం చేసుకోవడానికి లేదు అని చెప్తారు, కానీ మృగముడు యొక్క ఆకృతులు వేరు. ఒకటి రోహిత్ భూత, ఆ మృగం పేరు రోహితం అనే మృగము. దానికి మగ మృగము ఋష్యము అని చెప్పబడుతూ ఉంటుంది. అందుకే ఆ మగ మృగంగా మారేడు వాడికి. ఆ వారి పరిగెడుతున్నట్ట, ఆ పరిగెడుతుంటే అయ్యయ్యో బ్రహ్మంతుడి వారు పరిగెడుతుంటే ఆయన్ను చూసి బుద్ధిగా ఉండాలనుకున్న దేవతలు ఇంకెలా బుద్ధిగా ఉంటారండి? అందుకే దేవతలందరూ ఈయనకి బుద్ధి చెప్పేవాడు ఎవరా అనుకుని దేవదేవుడైన ఈశ్వరుని శరణు వేడేట. అప్పుడు పరమశివుడు తాను విల్లమ్ములు ఎక్కు పెట్టాడు వేటగాడిలాగా. ఆ ఎక్కు పెట్టినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క తీవ్రమైన బాణపు ధాటికి భయపడి మళ్ళీ యథాస్థితికి వచ్చి సిగ్గుపడి వెనక్కి వచ్చేట్టిన వచ్చి ఆసనం మీద కూర్చున్నాడు. దేవతలందరికీ నవ్వొస్తుంది, కానీ గట్టిగా నవ్వకూడదు, నువ్వు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. విజయ గర్వంతో మీసం ఎగరేశాడు మన్మధుడు. ఒక్కడే వాడి వైపు ఎర్రగా చూశాడు బ్రహ్మదేవుడు. ఏదో ప్రపంచాన్ని మోహపరచాలంటే బాణం నా మీదే వేస్తావా? ఏ స్వామి దగ్గర నా పరుగు పోయిందో ఆ స్వామి కంటి మంటల్లోనే నువ్వు కాలిపోతావు జాగ్రత్త అని బ్రహ్మదేవుడు శపించాడు. ఇది అప్పుడు జరిగినటువంటి విషయం. మొత్తానికి కథ ఇది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ధనుష్పాణేర్యాతం దివపి సపత్రాకృతమము. నువ్వు ద్యులోకాన్ని ఉద్దేశించి కూడా, అంటే ఆకాశలోకంలో అంతరిక్ష లోకంలో కూడా వెళ్ళిపోతున్నటువంటి ఆ మృగాన్ని నువ్వు వేటాడడానికి ద్యులోకానికే చేరుకున్నావు నువ్వు. ఓ పరమేశ్వర, ఆ చేరుకుని సపత్రాకృతమము ఆ బాణముతో బాధించినటువంటి నువ్వు ధనుష్పాణేర్యాతం ధనువుని చేతి ఎందు ధరించి వచ్చినటువంటి మృగవ్యాధ, ఓ వేటగాడా, అది ఇప్పటికీ నువ్వు అలా చేస్తూ ఉండడాన్ని భయపడుతూనే ఉన్నాడయ్యా బ్రహ్మదేవుడు అని చెప్తున్నాడు. ఇప్పటికీ బ్రహ్మదేవుడు భయపడుతూనే ఉన్నాడయ్యా అంటే అర్థం ఏమిటి? ప్రభువుకి భయపడుతూ పనిచేసేటప్పుడే పాలన సరిగ్గా ఉంటుంది, అవునా లేదా? ప్రభువు చేత నియమించబడిన వాడు ప్రభు శాసనానికి భయపడి చేస్తున్నప్పుడే పాలన సరిగ్గా ఉంది. ఇంకా ఈ జగత్తు సృష్టికర్త ఇలా చేస్తున్నాడంటే తనను గమనించే ఈశ్వరుడు కూడా ఉన్నాడని తెలుసుకుని బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేస్తున్నాడు. కనుక అద్యాపి అంటే ఇప్పటికీ కూడా బ్రహ్మదేవుడు ఈ మృగవ్యాధరభసహ ఏదైనా పొరపాటు చేస్తే ఆ వేటగాడు నాడు వేటాడతాడని తన మృగత్వాన్ని అణచి సృష్టి చేస్తున్నాడు అని ఒక సంకేతం. అద్యాపి అంటే ఇప్పటికీ కూడా, పైగా దివమపి దివ్యందు ఈ దృశ్యం ఉన్నది అని చూపిస్తున్నాడు. ఇప్పటికి కూడా దివ్యందు ఈ దృశ్యం ఉన్నది. ఇందులో ఉన్నటువంటి జ్యోతిషపరమైన రహస్యాన్ని మీరు చూస్తే, నక్షత్ర వ్యవస్థ మనం ఒక్కసారి చూస్తే, మనకు నక్షత్ర మండలాలు, రాశులు, నక్షత్రాలు, వీటికి పెట్టిన పేర్లు చాలా చిత్రమైనటువంటివి. అసలు ఆ పేర్లు పెట్టినందుకైనా మన మహర్షులను నమస్కరించాలి. అసలు నక్షత్రాన్ని మొత్తం 12 రాశులుగా విభజన చేసి రకరకాల పేర్లు పెట్టారు వాటికి. ఆ రాసులు పేర్లు పెట్టడంలో కూడా మనం గమనించితే ఆ నక్షత్రాల గుంపు అంతా ఆ రాశికి పేరు పెట్టిన విధంగా కనిపిస్తుంది. ధనురాశి అంటే పూర్తిగా కూడా ఆ నక్షత్రముల రాశి ధనుస్సులాగా ఉంటుంది. అలా ఉంటుందా అండి? అంటే మనకి ఇప్పుడు నక్షత్రాలు చూసి ఓపిక ఎక్కడ? తల వంచి బ్రతకడం అలవాటు అయిపోయింది, తలెత్తి బ్రతకడం ఎప్పుడు అలవాట్లేదు. ఆకాశం ఎలా ఉంది, చంద్రుడు ఎలా ఉన్నాడు, సూర్యుడు ఎలా ఉన్నాడు, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, కనీసం ఎప్పుడైనా తెలతెలవారు జామున ఆ చీకటి వేళ ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే చాలు మనమేమిటో తెలుస్తుంది, ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. అందుకు మనం చదవడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప గ్రంథం ఆకాశం. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో రహస్యాలు అర్థమవుతాయి. ఇలాంటి ఆకాశాన్ని ఏమి అధ్యయనం చేశారండి మహర్షులు? ఎలాంటి అధ్యయనాలు చేశారు? ఇప్పటికీ ఆశ్చర్యకరమైన రహస్యాలు జ్యోతిష విద్యలో మనం గోచరిస్తాయి. ఇవి గ్రహించాలి. ఇవి చూడకుండా మనకు జ్యోతిషం అంటే మనకు ఎప్పుడు ఒకటే అవగాహన, రేపేమవుతుందో తెలుసుకోవడమని. కానీ జ్యోతిషం అంటే జ్యోతిర్గణ విద్య, వెలుగుల విద్య. జ్యోతిర్గణం అంటే ఏ నక్షత్ర మండలాలు ఉన్నాయి, వాటన్నింటిలో భూమి యొక్క స్థానం ఏమిటి, దీనిపై వాటి యొక్క ప్రభావం ఏమిటి, ఇవన్నీ తెలియాలి. ఇన్ని జ్యోతిర్గణములతో కూడుకున్న విశ్వమంతా కలిపి ఒక్కటే, దీనిలో ఏ ఒకదానితో సంబంధం తెగినా మొత్తం ఇదంతా సరిగిపోతుంది. అందుకే విశ్వంలో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంది. అది చెప్పినదే నేను త్రిపురాసుర సంహారంలో విశ్వరథం, దానిలో విశ్వేశ్వరుడు రథి, విశ్వమే రథం అన్నాడు అక్కడ. అంటే రథంలో ఒకదానికో ఇంటర్లింక్ ఎలాగో ఈ సృష్టిలో ప్రతి దానికి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్, గ్రహాలతో నక్షత్రాలతో అన్నిటితో సృష్టిలో ఉన్న ప్రతి అణువుకి సంబంధం ఉంది. అందుకే జ్యోతిర్గణ విద్య చాలా విశేషంగా చెప్పి రాసుల పేర్లు నక్షత్రాల పేర్లు వీటిలో అనేక సంకేతాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ నక్షత్ర వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే దాన్ని ఉద్దేశించి చెప్తున్నాను దివమపి. ఇదేదో నా తలకైతే చెప్పేటువంటి ఉద్దేశం కాదు. అయ్యా నిజంగా మీరు ఎంత చెప్తున్నారు కానీ అంతుందా అందులో అనుకోవచ్చు. అంతుంది కనుక కొంత చెప్పుకోగలుగుతున్నాను, అంతా చెప్పట్లేదు. ఇంకా ఇందులో ఎంత విషయం అంటే ఇది కవి యొక్క గొప్ప వచనం. పుష్పవంతుడు సామాన్యుడు కాదు, గొప్ప విజ్ఞానవేత్త. అందుకే దివమపి అద్యాపి రెండు మాటలు ఇక్కడ మనకి ఇప్పుడు కూడా ఆకాశమునందు కూడా అనడంలో మనం గ్రహించవలసింది. ఆకాశంలో గ్రహించడానికి రోహితం అనే శబ్దం వేశాడు, ఎర్రనీడి అని అర్థం. సంజ ఎర్రగానే ఉంటుంది, పైగా బిడియం సిగ్గు లజ్జ వీటి యొక్క రంగే ఎరుపు, అందుకే సిగ్గుతో ఎర్రబడింది అని. అందుకే ఆ సిగ్గుతో పరిగెత్తిన మృగం కూడా ఎర్రగానే ఉంది, అదొక భావనకి సంకేతం. సిగ్గు ఎర్రగానే పరిగెట్టింది, అది విశేషం. అలాగే అనురాగం దాని రంగు ఎరుపే, అందుకే వీడు ఆ రూపంతో పరిగెత్తారు. ఇలా ఉన్నది ఇక్కడ మొత్తం ఈ రోహితమై వెళ్ళినటువంటి ఈ సంకేత విద్యే. ఎందుకంటే ఇది ఈ భూమి మీద జరిగింది కాదు, ఎక్కడో సత్యలోకం దగ్గర నుంచి జరిగినది. ఆ జరిగినవన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉంటే అవే ఆకాశంలో మనకు గోచరించేవి. నక్షత్రములన్నీ అనంత కాలంలో జరిగినటువంటి అనేక ఘట్టాలకి అనేకమైన మూర్తులకి సంకేతాలు. నక్షత్ర విద్యలన్నీ కూడా ఇదొక రహస్యం. అందుకే ఒక కథని మనం సరిగ్గా వింటే ఆ నక్షత్రోపాసన చేసిన ఫలితం కూడా వచ్చి ఆ నక్షత్రగతమైన దోషాలు ఏదైనా ఉంటే పోతాయి. అందుకే ఫలానా గ్రహ దోషం ఉంటే ఈ కథ వింటే పోతాయి, ఏదైనా పని జరగకుండా ఇలా అడ్డుగా ఉంటే ఈ కథ వింటే పోతాయి అని ఫలశ్రుతి ముందుకు చెప్పారంటే ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల నీకు ఆ పని జరగకుండా ఉందో ఈ కథ వినడం వల్ల అందులో చెప్పిన ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఆ దోషం పోయి నీకు ఫలితం లభిస్తుంది. ఇది సంకేతం కూడా మనకున్నది. అలా మనం గమనించినప్పుడు రోహిత మృగము అని చెప్పబడుతున్నటువంటి ఆ నక్షత్రమే రోహిణి నక్షత్రం. మనం పరిశీలించి చూస్తే ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రాన్ని చూస్తున్నట్లుగా వెనక ఒక నక్షత్రం ఉంటుంది, దాని పేరు మృగశిర నక్షత్రం. మృగశీర్షము, దాని శీర్షం మృగము వలె ఉంటుంది, అందులో మృగశిర నక్షత్రం అన్నారు. అయితే దీనికి మళ్ళీ పైగా ఉన్నతంగా దీనినే చూస్తూ దీనిపై ఎక్కువ పెట్టిన బాణపు మొనవలే ఒక నక్షత్రం ఉంటుంది, అది ఆర్ద్ర నక్షత్రం. అది ఆర్ద్ర నక్షత్రమే రుద్ర నక్షత్రం, మహా తేజోమయమైన నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. అది శివుని యొక్క నక్షత్రం అది. అందుకు ఈ వెళుతున్న ఈ రోహితం వెనక మృగశీర్షం, దాని వెనకాల ఆర్ద్ర, అది విశేషం. ఈ వాటి ఉదయాల్లో కూడా ఉదయాస్తమయాల్లో కూడా ఆర్ద్ర ఇలా ఉదయించుతూ ఉంటే మృగశిర ఇలా వెళ్ళడం కూడా గోచరిస్తుంది మనకి. ఈ మృగశిర ఆర్ద్ర ఈ రెండింటిని మనం పరిశీలించినప్పుడు ఈ రెండింటి యొక్క ఉపాసనే మనకు మార్గశిర మాసంలో చెప్పబడుతుంది, మృగశిర నక్షత్ర ఉపాసన. అందుకే మార్గశిర ఉపాసన ధనుర్మాసం అనడంలో కూడా అదే, ఎక్కువ పెట్టిన ధనువు నుంచి వచ్చి ఆ మృగభావాన్ని కొట్టడమే. ఈ ధనుర్మాసంలో శివోపాసన అత్యంత ప్రసిద్ధి అని మనకి శివపురాణం చెప్తున్నది. అందుకే ఆ మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం నాడు అన్ని శివాలయాల్లో పెద్ద పెద్ద అర్చనలు చేస్తారు. మీరు తమిళనాడులో అరుణాచలం మొదలైనవన్నింటిలో ఆర్ద్రోత్సవము అని ప్రత్యేకించి శివునికి చెప్పబడింది. ఆర్ద్ర నక్షత్రం శివుని యొక్క జ్ఞానం యొక్క సంకేతం అని అది చెప్పబడుతున్నది. అందుకు ఆర్ద్ర నక్షత్రం మృగశిర నక్షత్రం ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఆ మాసంలో శివుణ్ణి ఆరాధించాలని చెప్పి పురాణం చెప్తూ మంత్రశాస్త్రం చెప్తూ ఉంటే ఆ రహస్యాన్ని గమనించి ధనుర్మాసంలో ఈశ్వరోపాసన చేస్తే ఆ రుద్రోపాసన వల్ల గ్రహబాధలన్నీ పోతాయి అని మార్గశిర మాసాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ రహస్యం తెలిసినటువంటి వారిలో మనకి మాణిక్య వాచకరని తమిళనాటులో ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన మహాశివభక్తుడు, చిదంబర క్షేత్రంలో శివుడు ఐక్యమైపోయాడు ఆయన. ఆయన అత్యంత ప్రాచీన కాలంలో తిరురంబావై అనే ఒక గ్రంథం రచించాడు ఆయన. తిరురంబావై అంటే మొత్తం మార్గశిర మాసం అంతా కూడా తిరువెంబావై అంటే మంచి వ్రతము అని అర్థం, దీన్ని శ్రీ వ్రతము అని అంటారు. అందులో ఆయన భావన ఏమిటంటే జగత్తుకు ఒకటే పురుషుడు ఈశ్వరుడు, మిగిలిన జగత్తంతా ఆయన ఆశ్రయించుకున్నదే, ఆశ్రయించుకుంటే స్త్రీభావం. అందుకు తన జీవుణ్ణి స్త్రీ వలె భావన చేసి పరమ పురుషుడైన పరమేశ్వరుడు పురుషుల వలె భావన చేసి రోజుకొక కీర్తన చొప్పున తమిళంలో తిరువంబావయ్య రచించాడు. ఇది శివుణ్ణి నాయకుడిగా చెప్తూ వచ్చేటువంటిది. సరిగ్గా దీనికి సమాంతరంగానే తిరుప్పావయి అని మనకు చెప్తూ మరొకటి, అది నారాయణుని నాయకుడిగా చెప్తూ అమ్మ గోదాదేవి ఆండాళ్ళ మనకు గ్రహించింది. మీరు తిరువెంబావై తిరుప్పావై రెండున్నాయి అక్కడ. అయితే మనకి ఈ తిరువెంబావై జ్ఞానం ఇదంతా కూడా కేవలం తమిళనాటుకు పరిమితమై ఇప్పటికీ అక్కడ ప్రచారంలో ఉంది. ఇది తిరుప్పావై అనేది మాత్రం భగవద్ రామానుజుల వారి వల్ల క్రమక్రమంగా వ్యాప్తి చెంది ఆంధ్రప్రదేశానికి వచ్చింది కనుక మార్గశిర మాసంలో మనకు అదే పరిచయం. కానీ అది మాత్రమే కాదు, రెండు ఉన్నాయని తెలుసుకోవాలి. ఇందులో ఎక్కువ తక్కువ నేను చేయడం లేదు. పురాణం ఇద్దరిని చెప్పింది, మార్గశిర మాసం ఇద్దరిని ఉపాసన చేయవచ్చు అని విశేషంగా చెప్పింది. అందుకే ధనుర్మాసం అనడంలో కూడా అది విశేషం. ఇంకా దీనిలో జ్యోతిషాస్త్ర రహస్యాలు చాలా ఉన్నాయి, ఎందుకు ధనుర్మాసం అన్నారు, ఆర్ద్ర ఏమిటి, ఇవన్నీ విశేషం. అప్పుడు వాటి యొక్క స్థితి వేరు. మృగశిర నక్షత్రం నాటికి చంద్రునితో ఉన్నటువంటి యోగం వల్ల మార్గశిరం అని పేరు. కానీ సాధారణంగా ఈ రోహిణి మృగశిర ఆర్ద్ర యొక్క స్థితులు ఆకాశంలో ఇలా ఉంటాయి. ఒక దాని వెంట పరుగుడుతున్న లేడీలా మృగశీర్షం ఉంటే దానిపై ఎక్కు పెట్టినటువంటి ఒక అగ్ని బాణపు ములికి వలె ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం. ఇది విశేషం, అది గోచరిస్తూ ఉంటుంది ఎల్లవేళలా. ఇది జ్యోతిష్ శాస్త్రపరమైన సంకేతం. బ్రహ్మ అంటే ఎప్పుడో బ్రహ్మగారికి కూడా ఇలాంటిది ఏదో ఒక తెగులు పట్టిందనమాట అని నమ్మి చప్పట్లు కొట్టడం కాదు ఇక్కడ కథ. ప్రతి వాడిలోని బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అంటే అర్థం బ్రెయినే, బుద్ధిశక్తి. ఈ బుద్ధిశక్తి ఏం చేస్తుందంటే తన నుంచి తానే ఒక ఊహని, ఒక తలంపుని, ఒక జ్ఞానాన్ని, ఒక ఆలోచనని సృష్టించుకుంటుంది. సృష్టించుకుని ఏం చేస్తుంది, తన నుంచి వచ్చింది కనుక దాని మీద మమకారం పెట్టుకుని దాని వెంటే పరిగెడుతుంది. అవునా లేదా, మన బుద్ధి నుంచి పుట్టినటువంటి తలపుల వెంట, ఊహల వెంట, మాటల వెంట పరిగెత్తి ఆ మోహంలో పడి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆ బుద్ధిని కూడా శాసించేవాడు వెనకాల ఉన్నాడని ఒకటి తెలుసుకుంటే, ఆ బుద్ధి శాసకుడైన పరమేశ్వరుని తెలుసుకుంటే, నువ్వు పుట్టించుకున్న తలపుల వెంట నువ్వు పడిపోవడం కాదయ్యా, నిన్ను శాసించే పరమాత్మను తలంచుకో. అప్పుడు నీలో ఉన్న మృగభావం పోయి నీకు ఆ వాక్కుకి కూడా ఆ పరమేశ్వరుడే అసలైన మూలాధారమని తెలుస్తుంది. అందుకే అక్కడ సరస్వతి అనడంలో ఉద్దేశం వాక్కు సరస్వతి, బుద్ధి బ్రహ్మ, ఈ రెండింటిని శాసించేటటువంటి ఆత్మ పరమేశ్వరుడు. ఆ ప్రాణశక్తే ధనుస్సు. ఇదంతా కూడా మనలో ఉన్న వ్యవస్థే పూర్తిగా. ఆ ఈ వ్యవస్థను మనం పరిశీలించాలి. మనలో వచ్చేటువంటి ఆలోచనలు, వాక్కులు, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా సరస్వతి సంధ్యా విద్య అనుకుంటే, వీటికి ప్రేరకమైనటువంటిది బుద్ధి ఒకటి ఉంటే ఆ బుద్ధిని ప్రేరేపించే ప్రాణశక్తే ధనుశక్తి, దానిని కూడా ప్రేరేపించే ఆత్మశక్తే రుద్రశక్తి. ఈ వ్యవస్థే మనలో ఉన్నది, అదే ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే అసలైన ఆది కిరాతుడు ఆనాడు బ్రహ్మని శాసించడం కాదు, ఈనాడు నా బుద్ధిని శాసించాలి. ఇక్కడ కథలో ఓ బుద్ధి ఒక్క మృగమైంది అన్నాడు, కానీ నా బుద్ధి వేల మృగాలుగా తిరుగుతుంది. అందుకు ఇన్ని మృగాలను వేటాడితే గాని ఇదే పశుత్వము అంటే, ఈ పశుత్వములన్నీ నాశనం చేయడానికి పశుపతి అయిన రుద్రుడు కావాలి. అందుకు ఓ రుద్రా, నువ్వు వేటాడడానికి ఎక్కడికో వెళ్ళిపోకయ్యా, నీకో అడవి చూచుతాను రా, ఇక్కడికి వచ్చి వేటాడుకో అంటారు శంకర భగవత్పాదులు. మా గచ్చస్తమితస్తతో గిరిశభో మయ్యేవ వాసంకురు స్వామిన్నాదికి రాతమామక మనకాంతార సీమాంతరి వర్తంతి బహుశో మృగా మదజుష మత్సర్య మోహాదయ తాన్హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి. ఓ పరమేశ్వర, నా మనస్సుని అడవిలో దట్టమైన అజ్ఞానపు అంధకారంలో మాయామృగములు అనేక రకములు మద మాత్సర్యాదులు బలిసి తిరుగుతున్నాయ్యా, నానా తిండ్లు తింటూ వీటిని కొట్టాలి అంటే స్వామి అదికి రాత, అంత ఎక్స్పెక్ట్ అయినటువంటి మృగవ్యాధి ఇంకోడు ఉండడు, నువ్వే రా, చక్కగా వేటాడుకో, నా కోసం కాదు నీ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎందుకంటే వేటగాడికి సరైన జంతువు దొరికితే ఎంటర్టైన్మెంట్, నీకు మృగయా వినోదం కావాలిగా, నీకు మంచి జంతువుని చూపిస్తున్నా, నీకు నాకు కాదంటున్నాడు. అంటే ఎలాగోలాగా ఆయన తెచ్చి గుండెలో కూర్చోబెట్టుకోవాలండి, అది విశేషం. నేను కేవలం సింహాసనం మీదే కూర్చుంటాను, భవనాల్లోనే కూర్చుంటాను అన్నవాడిని మన మనస్సులో పిలవగలమా? ఎందుకంటే మన మనసు భవనంలా లేదే, అర్థం కాని కారడవులా ఉందే. మరి దీనిలోకి రావాలంటే ఎవడు రావాలి? అడవుల్లో తిరిగేదల్లో ఎక్స్పర్ట్ అయిన వాడే రావాలి. అక్కడ కూడా తిరిగేవాడినే, అందుకే ఎక్కడ పెడితే అక్కడ తిరిగేవాడిని మనం తెప్పించగలం. ఎందుకంటే అలాంటిదే ఇది కూడా, ఈ హృదయం కూడా. అందుకు ఈయన గారే చాలా ఫ్రీగా రాగలరు, ఎందుకంటే అడవుల్లో ఎలా తిరగాలనేది వేటగాడికే తెలుసు, పూర్తి ఆటవిక జ్ఞానం. అందుకే ఏ జంతువు ఎక్కడ పొంచి ఉంది, దేని లక్షణం ఏమిటో అవన్నీ తెలిసి ఆ జంతువుని దెబ్బతీయడంలో నువ్వే ఎక్స్పెక్ట్, కాబట్టి రావయ్యా అని పిలుస్తున్నారు. అందుకు ఆ దివ్యమైనటువంటి ఆది కిరాత స్వామిని ఎంత అందంగా వర్ణిస్తే, తలపై జాబిలి నిమ్మి పించయము వేదస్వానముల్ ముందు అమ్ములును ముమ్మన వింటి వద్దయు కరాంభోజాత యుద్ధంబునన్ మలరా కూతురు బోయసాని వెలువెంటన్ రాగ మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెల సంప్రాప్తింతు విశ్వేశ్వర అని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు. ఆ తలపైన ఉన్న నెమలి పించమే ఇది చంద్రవంకే పించంగా మారిపోయిందిట, ఇక ఆ చేతిలో ఉన్న త్రిశూలమే విల్లమ్ముడిగా మారిపోయింది, అమ్మవారే బోయసానిగా మారిపోయారు. ఎందుకంటే ఆవిడ కొండలరాజు గారి కూతురు, ఆవిడ బాగా తెలుసు కొండల్లో అడవుల్లో ఎలా తిరగలరు. అందుకే ఆవిడ చక్కగా ఆయనకు అనుగుణమైన వేషం వేసుకుని ఆ బోయల రాజు బోయల రాణి కలిసి చక్కగా ఈ మనస్సు అనేటువంటి కారడవిలో తిరిగి ఇందులో ఉన్న ఈ భయంకరమైన మృగాన్ని వేటాడుకోవయ్యా అని పిలవాలి. ఈ ఆదికిరాత స్వామి యొక్క తత్వంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అద్యాపి ఇప్పుడు కూడా అనడంలో విశేషం. ఈ జీవుడు ఇప్పుడు కూడా ఆవిష్కరించుకోవాలి విద్యని, అప్పుడే ఆ ఆదికిరాత ఉపాసన అనేటువంటిది చాలా అవసరం. ఇలా పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆదికిరాత రూపాన్ని ఇందులో మనం దర్శించాం. మృగవ్యాధ స్వరూపాన్ని మొదటి రెండు, కర్మ యొక్క స్వరూపాన్ని అద్భుతంగా చెప్పి జడమైనటువంటి కర్మ కాదయ్యా చైతన్యమైన ఈశ్వరుని యొక్క అనుగ్రహం ముఖ్యమని ఈశ్వరుని అస్తిత్వం గురించి చెప్పి రెండవది ఇది. ఇవాళ రెండు లేదు, దక్షయజ్ఞ విధ్వంసం ఒకటి, స్వామి బ్రహ్మను నియంత్రించినటువంటి ఆదికిరాత స్వామి లీల, ఈ రెండు లేలు ఈ రెండు శ్లోకాల్లో చెప్పబడ్డాయి.